బహుశా వాళ్ళంతా మహానుభావులు, కఠిక ఉపవాసంతో ఉండడం వల్ల, ఆ ఉపవాస ఆయాసం వల్ల, భజన బాగా చేయటం వల్ల గాఢంగా నిద్రపోయారట క్రమంగా. ఇంకా ఎవరూ లేవట్లేదు. అందులో ఉపవాసం మీద అర్ధరాత్రి దాటాక పడుకున్న నిద్ర ఉందే, అది విచిత్ర నిద్ర. ఆ నిద్రతో అందరూ కూడా అదో ముద్రలో పడిపోయారు. అందరూ నిద్రపోయినా నిద్రపోకుండా ఉన్నవాడు కేవలం గుణనిధి మాత్రమే. ఎందుకంటే వీడికి కేవలం తిండి మీద తప్ప వేరే దృష్టి లేదు. ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారా, ఎప్పుడు తిందామని వాడు చూస్తున్నాడు. దాదాపు ఓ వారం పైబడి మలమల మాడున్నాడు వాడు. అందుకని విసిగిపోయి ఉన్నవాడు వీళ్ళంతా నిద్రపోగానే, హా అయ్యా శివుడు ఉన్నాడురా బాబు, అందుకే వీళ్ళందరికీ నిద్ర పట్టింది అనుకుని మెల్లగా ఆ లోపల శివలింగం ఉన్నటువంటి మందిర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి చూసే సమయానికి మంచి బంగారపు గిన్నె ఒకటి కనపడేదట, నిలువెత్తు గిన్నె, పెద్ద బంగారపు గిన్నె. పూర్వం దేవుడి గుళ్ళు అలాంటి బంగారపు గిన్నెలతో నైవేద్యం పెట్టేవారు. ఇప్పుడు ఆ గిన్నె నిండా ఏముంది అంటే మహాపాయసం. నేను చెప్పింది నేను తక్కువ వర్ణిస్తున్నాను, కానీ శివుడు బహుశా ఆవహించి ఉంటాడు, వ్యాసుడు తెగరాసేశాడు. అదేమో పెద్ద పాయస పాత్రట, దాంట్లో పూర్తిగా పాయసం అంట. చిక్కని ఆవు పాలు తప్ప ఇంకేం పోయకుండా తయారు చేసినటువంటి పాయసం అట. పూర్వకాలంలో పాయసం తయారు చేసేటప్పుడు అన్నం వండి అందులో పాలు పోసేవారు కాదు, ఉట్టి పాలే పోసేవారు. గిన్నె నిండా పాలు పోసి పాలు బాగా మరిగి సగం అయ్యాక అందులో కేవలం నాలుగో వంతు మాత్రమే బియ్యం పోసేవారు. అంటే 4 లీటర్ల పాలు అయితే 1 కేజీ బియ్యమే వేసేవారు. అలా పాలతో పాయసం చేస్తే ఆపై దాని నిండా అలా జీడిపప్పులు తట్టు కింద తేలిపోతామంటే పైన కొంచెం ఆవు నెయ్యి కూడా వేస్తే, కిస్మిస్సులు వేసి బాదం పప్పులు వేస్తే, ఆహాహా పాయసం చూసిన వాడు జీవితంలో మళ్ళీ వేరే అన్నం తినగలడా అన్నాడు. అందుకే శ్రీనాథుడు మరింత రెచ్చిపోయాడు ఆయన కూడా. ఆ పైన ఉన్న జీడిపప్పులు అవన్నీ తెగవర్ణించాడు. కొంచెం పచ్చకర్పూరం కూడా వేసేట పైగా గుమగుమలు ఆడిపోతుందట అది. వీడికి అన్ని పాత్రలు ఉన్నా ఈ బంగారపు గిన్నె గిన్నెలో ఉన్న పాయసం మీద దృష్టి ఎక్కువ వెళ్ళింది. అంటే వీడికి కొంచెం పాయసం ఎక్కువ ఇష్టం అనమాట. నా అనుమానం వ్యాసుడికి కూడా పాయసం అంటే ఇష్టమేమనుకుంటున్నాను. ఒక వ్యాసుడే ఉందిలేండి అభినవ వ్యాసులు, మాకే పాయసం అంటే అంత ఎంత ఇష్టం ఉంటుంటే వాడు ఉండలే ఉంది. ఈ పాయస పాత్ర తోడగానే వీడి మతి కాస్త చెదిరిపోయింది అని కొట్టగలం ఇంకెట్ట. గురుక్కిళ్ మింగుచు ఒక్క ఓదన మహాకుంభంబు వీక్షించువాడు, అక్కోణంబున మందరశ్మియగు దీపాంకూరముల్ మీదికిల్ ఎక్కల్ ద్రోచి ఘృతంబు నిల్చి నిజవస్త్రైకాంశముల్ జిల్చి చేనొక్కల్ ప్రోవిడి ఒత్తిలేచను శిఖిన్ యోజిల్చే వైశ్వానరు. ఆ పాయసాన్నాన్ని చూడటంతో ఆ మహాన్న పాత్రను చూడగానే వాడు గుక్కిళ్ళు మింగాడు అనమాట, అంటే గుట్టకలు మింగాడు అనమాట. ఆయన గుట్టకలు మింగాడు. ఇన్నాళ్ళు మలమలమాడిన వీడికి అత్యుత్సాహం వచ్చేసింది, మహా ఉత్సాహం కలిగింది. ఈ మహోత్సాహంతో ముందు కొంచెం నోట్లో పారేసుకుందాం అనుకున్నాడు, మళ్ళీ అంతలో అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం? ఈ చీకటి అయిపోతుంది అక్కడ. ఏమిట్రా ఈ గుళ్ళో చీకటి అయిపోతుంది, ఈ పాయసం పాత్ర కనపడకుండా పోయింది. మొదట్లోనేమో మంచి బంగారపు గిన్నె తలతలా కనపడింది, తర్వాత అందులో ఉన్న పాలు, ఆ మిసమిసలు, ఆ జీడిపప్పులు కనపడ్డాయి, ఇప్పుడు కనపడకుండా పోయాయి. కళ్ళు బయర్లు కమ్మి చీకట్లు కమ్మి కనపట్టలేదా అనుకుంటూ ఉంటే అప్పుడు వాడికి అర్థమైంది, అటు ఇటు రెండు దీపపు కుందులు ఉన్నాయి, ఆ దీపపు కుందుల్లో నెయ్యి అయిపోయింది, ఒత్తి మసి అయిపోతుంది అనమాట, ఒత్తి మాడిపోతుంది, దీపం కొండెక్కేస్తోంది. దీపం కొండెక్కితే ఎక్కడ గిన్నె ఉందో తెలియదు. జీడిపప్పు రోట్లో వేసుకోబోయి కింద వేసుకుంటానేమో అనుకుని వీడి ముందు దీపం ఉంటే కానీ పనవద్దు అనుకుని చకచక ఆ పక్కనున్న నేతి జాడి తీశాడు. పక్కన నేతి డబ్బాలు ఉన్నాయిలేండి, ఆవు నేతి ఒకనొక గిన్నె తీసుకుని దాంతో ఈ రెండు దీపపు కుందులు నిండా నెయ్యి పోశాడు. వీడు నెయ్యి పోసే సమయానికి అందులో ఒక కుందిలో ఉన్న ఒత్తి పూర్తిగా మసైపోయింది, ఆ దీపం కొండెక్కింది, రెండోది మిసమిసలాడుతూ కిందకి వెళ్ళిపోతుంది. ఈ దీపం కొండెక్కేస్తాం తప్పదు అనుకుని వీడు వెంటనే కట్టుకున్న బట్ట పర్రు చింపేశాడు. అప్పటికి ఎన్ని రోజుల నుంచో అది కుమాల బట్ట, అదే దీక్షావస్త్రం కింద కట్టాడు. ఆ కుళ్ళు గుడ్డనే ఈ పూట గంగాస్నానం చేశాడు కాబట్టి కాస్త పవిత్రమైంది అనుకోండి, ఆ గుడ్డ చింపి దాన్ని ఇలా నలిపి ఆవు నేతిలో ఉంచి ఇప్పుడు అది ఒత్తిగా చేసి ఈ ఒత్తి కొండెక్కుతున్న ఒత్తిలో పెట్టి ముట్టించి అందులో వేశాడు. అంటే తన వస్త్రంతో ఏం చేశాడనమాట, ఒక ఒత్తి తయారు చేశాడు. చూడండి, నిజ వస్త్ర ఏక అంశము అంటే తన వస్త్రంలో ఉన్న ఒక పోగు, ఒక చీలిక, ఒక పీలికను బయటికి లాగాడు. దాన్ని ఏం చేశాడు? చే నొక్కన్, చేతితోటి ఇలా గట్టిగా నొక్కాడు. వత్తిగా నేత్రతో వచ్చాను, దాన్ని వత్తి చేసి మళ్ళీ అగ్నిని ప్రజ్వరణ చేశాడు. శిఖిం యోజించ వైశ్యానరున్, అగ్నిహోత్రుడి యొక్క జ్వాల అద్దగా అద్దగా వెలిగేలా చేశాడు. మొత్తం మీద వాడి బట్టతోటే ఒత్తి తయారు చేశాడు. ఆ ఒత్తిలో నెయ్యి పోశాడు. ఈ నేతి దీపం శివాలయంలో, శివుడి సన్నిధానంలో, గంగా తీరంలో, కాశీ విశ్వేశ్వరుడికి దగ్గరగా కట్టబడిన తాత్కాలిక మందిరంలో శివరాత్రి పూట తెల్లవారుజాము కాబోతున్నప్పుడు వెలిగించాడు. ఇక ఏం యోగం పట్టిందండి వాడికి? అప్పటికేమో ఉపవాసంతో ఉన్నాడు. శివరాత్రి నాడు గంగా స్నానం చేశాడు. శివుడి సన్నిధానంలో ఆవులేతితో శివరాత్రి పూట దీపం వెలిగించాడు. ఈ దీపం వెలుగుతున్నాక మళ్ళీ వాడికి అనుమానం వచ్చింది. ఈ పడుకున్న వాళ్ళు కొంతమంది తుమ్ముతూ, ఇవి దగ్గుతారు కదా, తప్పదు కదా మరి కర్మ, ఈ దగ్గులు తుమ్ములు ఎవరు ఆపగలరు? కొందరు తుమ్ముతున్నారు, కొందరు దగ్గుతున్నారు, అటు ఇటు కదులుతున్నారు. కొంపదీసి వీళ్ళల్లో ఎవడన్నా లేస్తే తంటాడు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా అన్నం తినలేం. ఈ మొత్తం బంగారపు గిన్నె పుచ్చుకుని రేవులోకి పోదాం, గంగానది యొక్క రేవు దగ్గరికి, కొంచెం దూరంగా ఉన్న రేవు దగ్గరికి పోతే అక్కడికి జనాలు రారు. శుభ్రంగా పాయసం అక్కడ ప్రశాంతంగా తినచ్చు, ఊడ్చుకు తినేద్దాం, నాలుగుతో నాకి మరీ తినేద్దాం. తిన్నాక ఈ గిన్నె కడిగేస్తే బంగారపు గిన్నె కదా, దాన్ని నమ్మేస్తే మళ్ళీ 10 రోజులు 15 రోజులు జోదం ఆడుకోవచ్చు అనుకుని ఈ గిన్నె పుచ్చుకుని బయటకు పోయాడు. పోనీ అక్కడ తినచ్చుగా, ఒక్క ముద్ద కూడా తినలేదు వాడికి కర్మయోగం. ఒక జీడిపప్పు అన్నా తిన్నాడు కదా ఏంటండి, తినకుండా మొత్తం గిన్నె పుచ్చుకుని బయటికి బయలుదేరాడు. అంటే కొంచెం ప్రశాంతంగా తిందాం, ఎవడికి దొరకకుండా తిందామని. ఈ రావడంలో ఏమైంది, ఆ పడుకుని నిద్రపోతున్న చోట దీపాలు లేవు, అప్పటికే అన్నీ కొండెక్కున్నాయి. అందులో శివరాత్రి చల్లగాలి బాగా వేస్తోంది, దాంతో కటిక చీకటి. ఆ చీకటిలో కొంచెం మంచి ఒడ్డు పొడుగు ఉండి పడుకుని నిద్రపోతున్న వాళ్ళలో ఒకడిని ఎక్కడ తొక్కాడో తెలియదు కానీ మొత్తం మీద ఒక్క తొక్కు తొక్కాడు. ఇక చూడండి బాబోయ్, వాడు బాబోయ్ అని ఒక్కసారి అరిచి లేచాడు. వాడు లేవడంతో తక్కిన వాడు లేస్తూ ఉంటే వీడు ఆగిపోతే గొడవలేకపోయేది. ఆ గిన్నె పుచ్చుని పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో ఏమైంది, కొంతమంది చకచక దీపాలు వెలిగించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుందులు ఆ వెలుతురులో పారిపోతున్న గిన్నె పుచ్చుకు పారిపోతున్న వాడు కనబడ్డాడు. దాంతో వాడు దొంగ 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 అన్నారు. ఒకడు దొంగ అన్నాడు, ఇక అంత దొంగ అంటారు. అది ఏమిటో చెప్పరు అనమాట, వెనక ముందు చూడకుండా. ఒకడు దొంగ అన్నాడుగా, గతానుగతికో లోక, అంటే ఒకడు ఏం చేస్తే తక్కిన వాళ్ళు అదే చేస్తారు. ఒకడు దొంగ అన్నాడా, అందరూ దొంగో 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 అన్నారు. ఎంతో పూర్వం లింగ 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 అన్న వాళ్ళంతా దొంగ 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 అన్న మొదలెట్టారు. ఇప్పుడు లింగడు పోయాడు, దొంగడు బయలుదేరాడు. ఈ కంగారులు అందరూ అరుస్తూ ఉంటే వీడు ఇంకా పరిగెడుతూ ఉంటే ఇంతలో కాపలా వాళ్ళు వచ్చారు. శివాలయం చుట్టూత ధనుర్బాణాలు పుచ్చుకున్న కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. ధనుస్సు పుచ్చుకున్న వాళ్ళలో ఒకడు, ఒరే ఈ ఆగరోయ నరిస్తే వీడు ఆగితే మళ్ళీ వాళ్ళు లాక్కుంటారు కిందని పారిపోయాడు. ఆ పారిపోవడంతో లాగి బాణాన్ని ఒకడు విడిచిపెట్టాట. చెవిదాకా అల్లెతాడు లాగి ఓ పెద్ద అర్ధచంద్రాకారపు బాణం వాడి వెన్నుపూసలో కొట్టాడు ఒకడు. వాడు మంచి విలుకాడు, బాణం వేయటంలో ఆరితేరిన వాడు. వాడు బాణం కొట్టడంతో ఆ బాణం వాడు వెన్నులోంచి పొట్టలోంచి బయటకు వచ్చి దూసుకొచ్చింది. వాడు పెద్ద శబ్దంతో ఆ రేవు దగ్గరే, పైగా అది తాత్కాలికమైనటువంటి పందిరి కదా, ఆ పందిట్లో నందీశ్వరులు కూడా పెట్టారట. ఆ నందుల్లో ఒక నంది బొమ్మ దగ్గర పడిపోయాడు అంతే, పెద్ద శబ్దంతో. మళ్ళీ కిక్కురు మునకుండా చచ్చిపోయాడు పాపం, ఒక్క దెబ్బకే పడిపోయి చచ్చిపోయాడు. వాడు అలా చచ్చి చావడంతో జనాలంతా వచ్చి చూసి, ఒరేవాడు పాప అన్నం కోసం వచ్చాడరా, పొద్దున్నుంచి అన్నం అన్నం అన్నాడు, చివరికి అన్నం పాత్ర ఎత్తుకుపోయినట్టున్నాడు, వీడేదో పెద్ద గజ దొంగ అనుకుని మనం బాణంతో కూడా చంపేసాం అనుకున్నారు వాళ్ళు. ఎవరే అనుకున్నా మొత్తం మీద శివరాత్రి పూట వాడికి చావు అలా ప్రాప్తించింది. వాడు అలా చచ్చి చావడంతో ఆ చావడం పంచక్రోశుల ప్రాంతానికి కొంచెం దూరం అది, అది అవతల లోపలైతే అసలు సమస్య లేదు. ఈ గంగానది రేవులో పంచక్రోశులు దాటిన ప్రాంతం అవడం వల్ల వాడు చచ్చి చావగానే వాడిని పట్టుకుపోవడానికి యమకింకర్లు వచ్చారు. చాలామందికి అనుమానం అనమాట, కాశీలో చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళడానికి కైలాస దూతలు రావాలి కానీ యమకింకర్లు ఎందుకు వచ్చారని. పంచక్రోశులని ఉంది ఒక ప్రాంతం, అది మీకు కాశీఖండంలో తెలుస్తుంది. మీకు కావాలంటే కాశీ వచ్చినప్పుడు నేను ఆ వివరం చెబుతాను. ఆ స్థానం దాటి ఎక్కడ చచ్చిపోయినా మళ్ళీ అది కాశీలో చచ్చిపోయిన ఫలితం ఇవ్వదు. అందుకే మనం ఆ ఏరియాలోనే కొనుక్కోవాలి. ముముక్షు భవన్ దాటిపోయి అవతల ప్లాట్లు వేస్తే అక్కడ కొనుక్కుంటే మీకు ఏం ఉపయోగం లేదు, అది పంచక్రోశుల్లోకి రాదు. పంచక్రోశుల మధ్యలో ఎవడు చచ్చిపోయినా కాశీలో వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. అందుకే ఏం చెప్పారన్నమాట, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణ ఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ, సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ, కృతపాపుండైన పట్టణాభ్యర్ణక్షోణుల ఐదు క్రోశముల ప్రాణాంతంబునన్ మర్త్యుడాకర్ణ్యం పండు కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వనిన్నాడు కాశీఖండంలో. అంటే ఏమిటి, ఈ భూమండలం చాలా గొప్పది, సప్త సముద్రములతో కూడిన ఈ భూమండలంలో అత్యంత పవిత్ర స్థలం కేవలం కాశీ మాత్రమే. ఆ కాశీలో కూడా ఐదు క్రోశుల స్థలం ఉన్నది. ఈ పంచక్రోశులు అంటే ఐదు రెళ్ళు 10 మైళ్ళ స్థలం. ఈ 10 మైళ్ళ స్థలం మధ్యలో ఎవడైనా చచ్చిపోతే అటువంటి వాడు ప్రాణం పోతున్నప్పుడు యమధర్మరాజు గారి వాహనమైన దొన్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వినడం. యమధర్మరాజు గారు వస్తేనే కదా ఆయన వాహనం వస్తుంది, వాహనం వస్తేనే కదా దాని మెడలో ఉన్నటువంటి ఘంట వినబడుతుంది. అంటే ఆ ఐదు క్రోశుల మధ్యలో చచ్చిపోయిన వాడు యముడి దర్శనం చేసుకోకుండా కైలాసానికి పోతాడు, ముక్తికి పోతాడని అంతరార్థం అన్నమాట. అటువంటి వాడు నరకరాజు అయిన యమధర్మరాజు గారి దున్నపోతు వాహనం మెడలో ఉన్న ఘంటాధ్వని వినడం అన్నారు. దాన్ని సంస్కృతంలో వ్యాసుడు ఏం చెప్పాడు, తెలుగులో అలా చెప్పాడు ఆయన తమాషాగా. కానీ వ్యాసుల వారు ఏమన్నారంటే, నాయన ఎప్పుడైనా చివరి రోజులు వస్తాయేమో అని ఆలోచించకరా, కొంచెం ఓపిక ఉన్నప్పుడే కాశీ వెళ్ళరా. దూరం మే మరణం యువాహ మధున ధార్యం నచిత్తేత్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతిహి గచ్చేతు పురీం ధూర్జటేహే. మానవులకు బలహీనత ఉన్నది, నేను ఇంకా కుర్రాణ్ణి. యువాహమధున అధున అంటే ఈనాడు యువా కుర్రాణ్ణి. ఎవరు? అహం, నేను కుర్రాణ్ణి. మే నాకు మరణం చావు దూరం, ఇప్పట్లో రాదు, చాలా కాలం తర్వాత వస్తుంది, నాకు మరణం చాలా దూరంగా ఉంది. బికాజ్ ఐ ఆమ్ యంగ్, నాకు ఇప్పట్లో చావు లేదు అని ఎప్పుడు అనుకోకరా పిచ్చివాడా. ఇలా నీ మనస్సులో నా ధార్యం ఆలోచించకు, ఎప్పుడు ఎవడబోతాడో నీకు తెలియదు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీ పక్కనే యముడు ఉంటాడు. యముడి వాహనం దున్నపోతు, ఆయన దున్నపోతు మీద ఎక్కువ వస్తాడు. అలా ఎక్కువచ్చినప్పుడు ఆ దున్నపోతు కదులుతున్నప్పుడల్లా దాని మెడలో ఉన్న పెద్ద గంట టింగ్ టింగ్ అని మోగుతుంది. ఆ శబ్దం కొంచెం జాగ్రత్తగా విను, అది కూడా నైకట్యాత్ అంటే నికటం, పక్కన, నీ పక్కనే యముడు ఉన్నాడని భావించు. దీని అంతరార్థం ఏంటి, నాకు చావు లేదు, ఎప్పట్లో చావుననే భ్రమ విడిచిపెట్టరా, నీ పక్కన ఎప్పుడూ మృత్యు ఉందని గ్రహించావు. మృత్యు ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు నిన్ను పట్టుకుంటుంది. మృత్యువు నీకేం మృత్యువు కాదు, అది నీ పక్కనే ఉందని గ్రహించు. ఇది గ్రహించి ఒంట్లో ఓపికన్నప్పుడే నీ అపవిత్రమైన కొంప గోడు విడిచిపెట్టి పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రాన్ని ఒక్కసారైనా చేరి హరహర మహాదేవ అంటూ ఆ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకో. అదే వార్ధక్యం వస్తే ఇంకా వెళ్ళి అక్కడే ఉండిపో. అలా పరమ పవిత్రమైన వారణాసీపురం ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే నీ జీవితంలో పొరపాటును కూడా యమధర్మరాజు గారి వల్ల భయం ఉండదు అన్నాడు ఆయన. అది తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పాడంటే, ఐదు క్రోశుల మధ్యములో అయితేనే కాశీలో ఈ ఫలితం వస్తుంది అని ఈ సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా చెప్పారు. పంచక్రోశములు ఐదు క్రోశములని అన్నారు. వీడి కర్మయోగం వల్ల, కొంత పుణ్యయోగం వల్ల కాశీలో చచ్చాడు, పుణ్యయోగం కాశీలో మరణం ఇచ్చింది, కర్మయోగం ఏదో ఇంకా ఉంది, అందువల్ల పంచక్రోశుల ప్రాంతం దాటిన తర్వాత చచ్చిపోయట. శివాలయం ఉన్నదేమో, మందిరం ఉన్నదేమో, ఏది తాత్కాలికంగా గంగానదీ తీరంలో టెంట్లో పెట్టిన లింగం ఉన్నదేమో పంచక్రోశుల్లో ఉంది. వీడు పరిగెత్తినప్పుడు, బాణం తగిలినప్పుడు వీడు పడిపోయిన స్థలం ఒక్క క్షణం దాటి, ఒక్క అర పర్లాంగు దాటి ముందుకెళ్ళి చచ్చిపోయాడు. ఆ కాస్త దూరం ముందుకెళ్లడంలో పంచక్రోశులు దాటి వెళ్ళిపోయాడు. పంచక్రోశులు దాటి వెళ్ళడం వల్ల వీడి ఆత్మను తీసుకుపోవటానికి, వీడి ప్రాణం తీసుకుపోవడానికి యమకింకరుడు వచ్చారు. యమకింకరుడు అత్యంత భయంకర ఆకారులు, నల్లని ఆకారాలతో పెద్ద పెద్ద కోరలతో వికటాట్టహాసం చేసుకుంటూ ముగ్గురు కింకరులు వచ్చి, ఆ ముగ్గురు కింకరులు, ఓరి దుర్మార్గుడా, రారా, మాకు దొరికావురా, తల్లిని చంపావు కదరా, తండ్రిని పీడించావు కదరా, మీ అమ్మకి విడాకులు ఇప్పించిన దుర్మార్గుడివి, వేదం బదులు జోదం ఆడావు, ఇష్టం వచ్చినట్టు వ్యసనాలతో చెలరేగిపోయావు, తినకూడనివి తిన్నావు, తాగకూడనివి తాగావు, ఈ నీ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం మేము చేస్తాం, నిన్ను పట్టుకుపోయి యమలోకంలో వేసి కొళ్ళబొడిచి శిక్షలు వేసి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో సృష్టిస్తాం అని వీడి ప్రాణాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతూ ఉండగా టక్కన శివకింకర్లు అక్కడికి వచ్చేశారు. రావడంతో యమపాశాలు కత్తిరించారు, కత్తిరించి వీడి ప్రాణాన్ని అందమైన శివదేహంలో ప్రవేశపెట్టారు. శివకింకరులు అచ్చం శివుల్లో ఉంటారు, అది శివదేహం అని పిలువబడుతుంది. పవిత్ర శివదేహంలో ప్రవేశపెట్టగానే యమకింకరులు తెల్లబోయి, అయ్యయ్యయ్యయ్యో వాడిని విడిచిపెట్టండి, ముంచెత్తయినం ద్విజం, ఈ దుర్మార్గుణ్ణి ఈ నీచుణ్ణి మాకు విడిచిపెట్టండి, వీడిని మాతో పట్టుకుపోవాలి, వీడు కులాచారం ఉల్లంఘించాడు, తల్లిదండ్రుల మాట జవదాటాడు, మహాపాపాలు చేశాడు, ఇటువంటి నీచాతి నీచుణ్ణి, పైగా శివరాత్రి పూట శివాలయంలో అన్నపాత్రని కూడా దొంగతనం చేసిన పాపత్ముడు, శివద్రవ్యాపహారం చేస్తే మహాపాపం అని శాస్త్రం, వీడు శివద్రవ్యాపహారం కాదు శివుడి నైవేద్యం ఎత్తుకుపోయాడు. అటువంటి దుర్మార్గుణ్ణి మేము పట్టుకుపోతాం. సేవితవ్యం శివస్వం నా ప్రాణై కంఠగతైరపి అన్నాడండి. విషమైన తాగచ్చట కానీ ప్రాణం పోతున్న శివుడి సొమ్ము ఎత్తుకుపోకూడదు. ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. 30వ శ్లోకం ఆఖర అధ్యాయంలో ఏది రుద్ర సంహితలో సృష్టిఖండంలో చిట్ట చివరి అధ్యాయంలో 30వ శ్లోకంలో విషం తాగినా పర్వాలేదు ముట్టుకోవచ్చు కానీ సేవితవ్యం శివస్వం న ప్రాణై కంఠగతైరపి, శివుడు సొమ్ముని ప్రాణం పోయిన తనద్దన్నాడు. అంతే, అటువంటిది వీడు ఆ సొమ్ము ఎత్తుకుపోయాడు, అది మీకు తెలుసు. అందుకే మేము వీడిని తీసుకుపోవడానికి వచ్చామనగానే శివకింకరులు అన్నారు, మీరు చెప్పింది నిజమే కానీ ధర్మం వేరు సూక్ష్మధర్మం వేరు, శివధర్మం మీకు తెలియదు అనగానే అదేంటో మాకు చెప్పండి బాబు అన్నట్టు వాళ్ళు. ఎందుకంటే శివకింకరులతో యుద్ధం చేసే శక్తి వాడమోహానికి ఎక్కడుంది, అందుకని చేతులు జోడించి అదేమిటన్నారట, కింకరాహ శివధర్మాయే సూక్ష్మాస్తే తు భవాదృశై. కింకరులారా, శివధర్మం సూక్ష్మమైనది, సూక్ష్మ జ్ఞానం కలిగిన వాడే ఆ విషయం గ్రహిస్తాడు, మీలాంటి వాళ్ళకి తెలియదు. అందువల్ల చెబుతున్నాను, వీడు చేసిన పుణ్యం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు, అందుకే మేము కొంతకాలం పాటు వీడిని కైలాసానికి పట్టుకుపోతున్నాం కానీ దయతో అదేంటో చెప్పండి అన్నారు వాళ్ళు. దొంగతనం కోసమైనా శివాలయంలో శివరాత్రి నాడు శివుణ్ణి దర్శనం చేస్తే వాడి మహాపాపాలు పోతాయి. మోసం కోసమైనా విభూతి పెట్టుకుంటే శివరాత్రి నాడు కపటత్వంతో విభూతి పెట్టుకున్న పాపాలు పోతాయి. వీడు తిండి దొరక్క ఈ కాశీక్షేత్రానికి వచ్చాడు, గంగలో స్నానం చేశాడు, శివరాత్రి నాడు గంగా స్నానం చేశాడు, విభూతి ధరించాడు, శివాలయంలో భక్తులతో కలిసి శివనామస్మరణం చేశాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీడు చేసిన మహాపుణ్యం మరొకటి ఉన్నది. శివరాత్రి నాడు శివుడి సన్నిధానములో ఆవునేతితో దీపం వెలిగించాడు. కార్తీక మాసము శివరాత్రి ఇటువంటి కాలములలో శివుడి సన్నిధానములో దీపం వెలిగించిన పుణ్యాత్ముడు కైలాసం పొంది తీరాలి అని శివుడి ఆజ్ఞ. ఎంత స్పష్టంగా చెప్పారు వాళ్ళు, తన వస్త్రం చింపి కొండెక్కుతున్న చోట శివాలయంలో ఆవు నెయ్యి పోసి ఒక వత్తి అందులో వేసి దీపం వెలిగించాడు. అపరోపి పరోధర్మ, ఇంకెంతకంటే గొప్ప ధర్మం ఎక్కడున్నది, శివధర్మం చాలా గొప్పది, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, అందుకే కార్తీక మాసంలో నెలనాళ్ళు దీపాలు వెలిగించడం అన్నారు. శివరాత్రి, మాస శివరాత్రులు, కార్తీక మాసము ఇటువంటి కాలములలో శివుడి సన్నిధానంలో వెలిగించిన దీపం అపూర్వ పుణ్యం ఇస్తుంది. అందుకే ఇళ్లలో శివలింగం పెట్టుకుని ఒక్క దీపమైనా కార్తీక మాసంలో వెలిగించేవారు పూర్వకాలంలో అన్నమాట. తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం పుణ్యమే. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుస్తుందో శివుడి యొక్క ధర్మం తెలిసి చేసినా తెలియక చేసినా మనకు పుణ్యమే ఇస్తుంది. శివధర్మం అంటే శివాలయంలో దీపం వెలిగించడం, శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, శివరాత్రి నాడు గంగాస్నానం వంటివి చేయటం, ఇదంతా శివధర్మం. ఈ ధర్మం పరమధర్మం, దానివల్ల ముక్తి వస్తుంది. ఈతండి మేము పట్టుకుపోతున్నాం, కొంతకాలం కైలాసంలో ఉంటాడు, ఆ తర్వాత కళింగరాజై పుడతాడు అనగానే పాపం యమకింకర్లు ఏమనలేక ఏడుస్తూ యమధర్మరాజు దగ్గరికి వచ్చారు. యమధర్మరాజా, ఇంతకాలం పాటు నువ్వే గొప్ప ప్రభువు అనుకున్నావు, ఇవాళ నిన్ను మించిన ప్రభువులు వచ్చారు, మేము దుర్మార్గుడు గుణనిధిని మనలోకానికి తీసుకొస్తూ ఉంటే ఎవరో శివకింకరులు వచ్చి బలాత్కారంగా వాడిని విడిపించి కైలాసానికి పట్టుకుపోయారు, ఇలా అయితే రేపటి నుంచి మేము మా డ్యూటీ ఏం చేస్తాం, రేపటి నుంచి పాపాత్ములంతా మహాపాపాలు చేసి శివరాత్రి నాడు ఇంత విభూతి పెట్టుకుని భజన చేసుకుంటే వాళ్ళంతా కైలాస సరిపోతే ఎలాగా? మహాపాపాలు తెగజేసి ఏదో ఒక్కరోజు పద్మాగర్ గారు పురాణం వినేసి ఆ దెబ్బతో వాడు బాగుపడిపోతే ఎలాగా? ఇక మన నరకలోకం అంతా పార్టీ ఖాళీ అయిపోయినట్టుగా, ఓడిపోయిన పార్టీలో జనాలు వేరే దాంట్లో పోతారు కదా, ఓడిపోయిన పార్టీ ఖాళీ అయిపోయినట్టు అయిపోతుందేమో నరకలోకం అనగానే అప్పుడు ఆయన పక్కపక్కనవి, నాయన అంత తేలికేం కాదు శివధర్మం అంటే, ఎక్కడో నూటికో కోటికో ఒక్కడు మాత్రమే అలా చివరి రోజుల్లో కాశీ వెళ్ళి చస్తాడు, అందరికీ ఆ యోగం పడుతుందా? అయినా పర్వాలేదు చెబుతున్నాను వినండి, ఈ క్షణం నుంచి మీరు చేయవలసిన పని ఒకటి ఉన్నది, నా వాక్యం వినండి, నేను చెప్పినట్టు చేయండి అని హెచ్చరిక చేశాడు. ఈ మొత్తం శ్లోకాలు నేను చదివేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఏ త్రిపుండ్రధరాలోకే విభూత్య శతయ గణాహ తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. వేళాకోళములకైనా తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించే వాళ్ళు ఉంటారే, అలా విభూతి ధరించి చచ్చిపోయిన వాళ్ళని నా లోకానికి తేవద్దు తేవద్దు తేవద్దు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎంత విభూతి పెట్టేవారు మన వాళ్ళు, ఏమో రాత్రి నిద్రలో పోతామేమో, ఆ నిద్రలో పోయేటప్పుడు విభూతి ఉంటే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేశాడు ఆయన. నుదురికే ఉండక్కర్లేదట, నుదురికి విభూతి పెట్టుకుని నిద్రపోతుండగా మన మంచం మీద పడిపోతుంది కదా రాలిపోయే విభూతి, అలా విభూతి మంచం మీద రాలిపోయిన వాడిని తీసుకురావద్దన్నాడు. అసలు ఎంత గొప్పదండి ఆ విభూతి ధర్మం, సుస్పష్టంగా చూడండి. తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించినటువంటి వాడు మరణిస్తే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు, తీసుకొస్తే మమ్మల్ని శిక్షించి ఉద్యోగం తీసేస్తాను. ఉద్ధూలనకరాయేహి విభూత్య శతయాగణాహ. ఇంకెంతేకాదు, ఒంటికి విభూతి రాసుకోవడం వల్ల ఆ విభూతి ఏమవుతుంది, ఒక్కోసారి ఇళ్లలో అటు ఇటు తిరుగుతుంటే రాలుతుంది. అవునా? మీ ఇంట్లో విభూతి పూసుకుని తిరుగుతుంటే మీ ఇంట్లో విభూతి రాలింది, ఆ రాలిన విభూతి ఉన్న ఇంట్లో ఎవడన్నా మరణిస్తే అటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు పొరపాటు కూడా, తీసుకొస్తే మీ ఉద్యోగాలు పోస్టింగులు కాస్త ఊస్టింగులు అయిపోతాయి. ఏ రుద్రాక్షధరాలోకే జటాధారిణ ఏవయే తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యా కదాచన. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు జటాదోటములు ధరించి జటాదోటంలో రుద్రాక్ష ధరించిన వాళ్ళని నా లోకానికి తీసుకురావద్దు. ఏ వంకతో అయినా నిత్యం శివవేషం ధరించేవాడిని నా దగ్గరకు తీసుకురావద్దు. పొట్ట పోషణ కోసమైనా శివశివ శివశివ అని ప్రశ్నలు ఉచ్చరించేవాడు ఉంటాడే మహాదేవ మహాదేవ అని, అలాంటి వాడిని నా దగ్గరకు తీసుకురావద్దు అన్నాడు ఆయన. అప్పటి నుంచి యవకింకరులు ఇలాంటి వాళ్ళని తన లోకానికి తీసుకురావడం మానేశారు. ఇప్పుడు ఈ శివకింకరులు గుణనిధి ప్రాణాన్ని తీసుకుని దివ్య శరీరంలో పెట్టారని చెప్పుకున్నాం కదా, అలా పెట్టి వీళ్ళు కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతకాలం పాటు శివలోకంలో చాలా కాలం సుఖంగా బ్రతికేటవాడు. ఇప్పుడు కొంతకాలం శివలోకంలో ఉన్నాక అదే కాశీలో కనుక మరణించుంటే శాశ్వతంగా కైలాసంలోకి వెళ్ళిపోయేవాడు, కానీ కాశీలో ఇందాక చెప్పినట్టుగా పంచక్రోశుల్లో చావకపోవటం వల్ల కొంతకాలం శివలోకంలో ఉండి మళ్ళీ తిరిగి భూలోకంలో కళింగ దేశపు రాజుకి అరిందముడు అనే ఒక రాజుగారికి పుట్టాడు. ఆ రోజుల్లో కళింగ దేశాన్ని అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన పరమశివ భక్తుడు, ఆయనకి వీడు ఒక్కడే కొడుకై పుట్టాడు. వీడికి దముడు అని పేరు పెట్టాడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని దముడు అంటారు. అలా పేరు పెట్టాడు తండ్రి వీడికి. వీడికి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ రహస్యం గుర్తున్నది, పుట్టి పుట్టగానే పూర్వజన్మ రహస్యంతో పుట్టాడు, అందుకే చిన్నప్పటి నుంచి శివభక్తి అలవడింది. నేను పూర్వజన్మలో పరమపాపాత్ముడు గుణనిధిని యజ్ఞదీక్షితుడు కొడుకుని మహాపాపాలు చేసి కూడా శివభక్తి వల్ల శివ సన్నిధానంలో శివరాత్రి నాడు దీపం వెలిగించటం వల్ల కైలాసానికి వెళ్ళాను, ఇప్పుడు కళింగరాజు కుమారుడిగా పుట్టాను అని గుర్తుంది. అందుకని వెంటనే ఈయన రాజు అవగానే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాక ఈ యువకుడు ఈయన దముడు రాజు అయ్యాళ్ళండి. అవగానే వెంటనే ఉన్నాడు తెలుసా, నా రాజ్యంలో కళింగ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శివరాత్రికి మాస శివరాత్రికి శివాలయములో దీపం వెలిగించాలి, కార్తీక మాసం అంతా అంటే ఆ నల్లాళ్ళు కూడా శివాలయంలో ప్రతి వ్యక్తి ఒక్క దీపమైనా వెలిగించాలి, నా రాజ్యంలో ఉన్న పౌరులు ఎవరైనా ఆడైనా మగైనా నపుంసకుడైనా సరే దీపం వెలిగించకపోతే వాళ్ళకి శిరశ్చేద శిక్ష అన్నాడు ఆయన. తెలుసు గనక బలాత్కారంగా అయినా దీపారాధన చేస్తే బాగుపడతారని సుస్పష్టంగా ఏం చెప్పాడు, అన్యథా సత్యమే వేదం సమే దండ్యో భవిష్యతి. నేను చెప్పినట్టుగా శివాలయములో దీపారాధన వెలిగించకపోతే వాడికి శిరశ్చేదమే శిక్ష. ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉండాలి, ప్రతి శివాలయంలో దీపం వెలిగించవలసిందే. కాబట్టి ఈ విధంగా వీళ్ళకి ఏమన్నాడు సుస్పష్టంగా, మళ్ళీ మమ ఆజ్ఞాభంగ దోషేణ శిరశ్చేత్యాం అసంశయం. నా ఆజ్ఞాభంగం చేసి శివాలయములో దీపము వెలిగించకపోతే శిరశ్చేదమే శిక్ష అన్నాడు. దాంతో భయపడి అందరూ దీపం వెలిగించడం మొదలుపెట్టారు. ఇలా ఇంతమంది చేత దీపాలు వెలిగించిన పుణ్యం, తాను కూడా నిత్యం శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యంతో ఈ మహానుభావుడు శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకో జన్మెత్తాడు. నిత్యం దీపాలు తాను వెలిగించాడు, కార్తీక మాసం అంతా వెలిగించాడు, శివరాత్రి నాడు వెలిగించాడు. కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నాము, ఒరిస్సాని పూర్వం కళింగ అనేవారన్నమాట. కళింగ దేశం అన్నా వాడ్ర దేశం అన్నా ఒరిస్సా, మొత్తం ఒరిస్సా, ఒరిస్సా అంతా కూడా శివాలయంలో శివదీపాలతో నిండిపోయిందనమాట. తానొక్కడే వెలిగించడమే కాక ఎంతమంది చేత వెలిగించిన మహాపుణ్యం. అందువల్ల వీడు ప్రాణం విడిచిపెట్టగానే మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. ఈసారి అపూర్వమైన మరొక జన్మెత్తాడు. ఆ కాలంలో పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకు. ఈ విశ్రవసుడి మొదటి భార్య పేరు ఇలబెల. ఈ ఇలబెలకి విశ్రవసుడికి ఇతడు కొడుకై పుట్టాడు. అంటే మొదటి జన్మ గుణనిధి, రెండో జన్మ కళింగరాజు కుమారుడు తముడు, మూడో జన్మలో ఇప్పుడు ఇలబెలాపుత్రుడై ఐలబిలుడు అని పిలువబడ్డాడు. ఇతడు విశ్రవసుడి కొడుకు గనక వైశ్రవణుడు అనేవారు, ఇలబెల కొడుకు గనక ఐలబిలుడు అనేవారు. పచ్చని రంగుతో బంగారపు రంగుతో పుట్టుకొచ్చాడు. ఇతనికి మళ్ళీ పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. దాంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వారణాసి క్షేత్రానికి వచ్చాడు. ఇంకా వారణాసిలో 1000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు. నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర సెలవు తీసుకుని మహానుభావుడు ఈ వైశ్రవణుడు 1000 సంవత్సరముల పాటు ఒకప్పుడు ఏ ప్రాంతంలో చచ్చిపోయాడో ఆ ప్రాంతం అంతా వీడు గుర్తుందిటండోయ్. అక్కడంతా తిరిగి శుభ్రంగా గంగాస్నానం చేసి ముందు విఘ్నేశ్వరుడు మొదలైన వాళ్ళందరినీ పూజించి అక్కడ తపస్సు చేశాడు. అతడు తన పేరు మీదుగా యక్షేశ్వర లింగం అని ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకుని నిత్యం పూజించేవాడట. అలా పూజిస్తూ ఉండగా ఇక్కడ రాశారండి, ధర్మాలకు దూరంగా ఉన్న ఆ దీక్షిత పుత్రుడు దౌర్భాగ్యుడు ఎక్కడా, సంపదలను అపహరించడానికి తిండి కోసం శివాలయానికి వెళ్ళడం ఏమిటి, వాడి కర్మ పరిపక్వమయ్యి శివాలయంలో దీపం వెలిగించడం ఏమిటి, ఇప్పుడు ఏకంగా పులస్త్య ప్రజాపతికి పుత్రుడై పుట్టడం, ఆ వంశంలో పుట్టడం ఏమిటి, వాడు పులస్త్యునికి మనుమడై విశ్రవసుని కుమారుడై పుట్టడం ఏమిటి, ఇదే కదా శివధర్మం అంటే అంటాడు. ఆ తర్వాత పద్మకల్పంలో దానికి మేఘవాహన కల్పము, పద్మకల్పము ఈ రెండింటికి వచ్చే సంధికాలంలో, అంటే ఇతడు మొదటి జన్మ అంతా పద్మకల్పం అని చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత మేఘవాహన కల్పం వచ్చింది. ఇప్పుడు కల్పం వేరు, శ్వేతవరాహ కల్పం. మేఘవాహన కల్పం వచ్చే సమయంలో ఇతడు వైశ్రవణుడు అనే పేరుతో కాశీలో మహాతపస్సు చేశాడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎక్కడో తపస్సు చేశాడని చెబుతున్నారు, కానీ 18వ అధ్యాయంలో శివపురాణంలో సృష్టిఖండంలో 4వ శ్లోకంలో పురా పురారే సంప్రాప్య కాశికాం చిత్ప్రకాశికాం, శివుని చైతన్య స్వరూపముతో ప్రకాశించే కాశీనగరమే చేరుకున్నాడు అన్నారు. అక్కడ ఏకాదశి రుద్రుల్ని పూజించాడు, లింగాన్ని ప్రతిష్ఠించాడు, మహాతపస్సు చేశాడు. క్రమంగా 1000 ఏళ్ళు తిండి లేకుండా తపస్సు చేస్తే వాడి శరీరం బక్క చిక్కిపోయింది, ఎండిపోయాడు, డొక్కలు ఎండిపోయి అస్థిపంజరం తప్పేమీ లేదుట. ఈ కథ మళ్ళీ మీకు ఇంకోసారి వస్తుంది, అక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా చెబుతాడు. ప్రస్తుతం సృష్టిఖండంలో కొంచెం క్లుప్తంగా చెబుతాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల కథ వస్తుంది మళ్ళీ చిట్ట చివరిలో మనకి. అది అందులో మళ్ళీ రెండోసారి చెప్పాడు, చరిత్ర చర్మణం అని అనుకోకుండా అక్కడ ఏంటంటే ఇందులో చెప్పను అక్కడ చెబుతాడనమాట. కొన్ని కథలు రెండోసారి చెబితే కానీ మానవులకి పూర్తిగా ఎక్కదని అలా చెబుతారు. సరే ఇతడు మొత్తం మీద అస్థిపంజరం అయిపోయాడని చెప్పారుగా, అస్థిపంజరంలో మాంసం లేదు, చర్మం లేదు, కానీ గుడ్లు మాత్రం మిగిలేటువంటి కనుగుడ్లు, కంటి గుడ్లు మాత్రం నాశనం కాలేదట. మిగతా చర్మం అంతా పోయి ల్యాబొరేటరీస్లో ఉంటుంది సరే, జువాలజీ ల్యాబ్లో అస్థిపంజరాలు అలా ఉన్నాడనమాట, విఠలాచార్య సినిమాలో అస్థిపంజరాలాగా. ఇలా 1000 ఏళ్ళు గడిస్తే ఆ మహాతపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమయ్యాడు. పైగా అర్ధాంగితో అర్ధనారీశ్వరుడై ప్రత్యక్షమయ్యాడు. పార్వతి అంది, ఎందుకండి తరచుగా ఈ మధ్యన నన్ను కూడా పట్టుకెడుతున్నారు, మీరు ఒక్కరూ వెళ్ళి రావచ్చు కదా అంటే, కాదులే కొన్ని కారణాలు ఉంటాయి, ఇప్పుడు నువ్వు కూడా నాతో రావాలన్నట. సరే మీరు చెప్పారుగా వస్తానంది. అమ్మవారు సగం, అయ్యవారు సగంగా మారి అక్కడికి వచ్చారు. నాయనా, కంటి మీద రెప్పలు వేసుకుని ఉన్నావు, ఈ కంటి రెప్పలు కనుగుడ్లు తప్ప మీ నీ శరీరం అంతా పాడైపోయింది, అస్థిపంజరం మిగిలింది, అయినా తపస్సు చేస్తున్నావురా, లే కళ్ళు విప్పు నన్ను చూడు అన్నట్ట. ఉన్మీల్య నయనే యావత్ సపశ్యతి తపోధనగా, కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు. అనగానే ఆ అస్థిపంజరంలో ఉన్న కళ్ళు కదిలాయి, కనురెప్పలు పైకి తీశాడు, చూశాడు. ఎవరో పిలిచారు చూద్దామని కళ్ళు విప్పి చూడగానే ఎవరు చూశాడు, కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఉన్న పరమాత్ముణ్ణి మహాతేజస్యాలిని ఈశ్వరుణ్ణి చూశాడు. తావదుద్యత్ సహస్రాంశు సహస్రాధిక తేజసం. ఇక్కడ సహస్రాంశుడు అంటే సూర్యుడు. ఎటువంటి సూర్యుడు? సహస్రాధిక అంటే కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఉన్నాడు. ఆ కాంతి ధగ 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 వెలిగిపోతుంది, తెల్లని కాంతి, సూర్యకాంతి. ఆ కాంతిని చూడలేక అప్పటికే ఎండిపోయిన శరీరం కేవలం గుడ్లేగా మిగిలి ఆ గుడ్లు మూసేసుకుని ఇలా పేలిపోతున్నాయి నా కళ్ళు, నేను కళ్ళు తెరవలేను, నిన్ను చూడలేను బాబోయ్ అన్నట్ట. ఆ మాట అందామంటే నాలుక కూడా ఎండిపోయింది, ఇవంతా దవడలు మిగిలాయి, మొత్తం ఈ చర్మం తీసేసి మాంసం తీసేస్తే లోపల ఒక పుర్రె ఎలా కనపడుతుందో ఆలోచించండి. ఆ పుర్రె అంటోంది, మాట రాదు సరిగ్గా. కళ్ళు మూసేసుకున్నాడు, ఉన్న కళ్ళు కూడా పేలిపోయేటట్టుంది ఆ కాంతికి. నిజంగా ఈశ్వరుడు తన కాంతితో దర్శనమిస్తే ఒక్క దెబ్బకి మనం పట్మని పేలిపోతాం గట్టిగా. ఈ కరెంటే తట్టుకోలేము మనం. ఏమండి వీధి దీపాలు వెలుగుతున్న చోట ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చేయి పెట్టిన వాళ్ళు భస్మం అయిపోతారు. రైల్వే కరెంట్ ఉంటుంది చూసారా, 25,000 వోల్ట్లు. మీరు ఎప్పుడో చూడండి దానికి ఏకాకిన పొరపాటున కాకులకి వాటికి ఏంటంటే దేవుడు ఒక శక్తి పెట్టాడు, కాళ్ళతో పట్టుకుంటే ఆ కరెంట్ ఏం చేయదు, ఆ కాళ్ళకి కరెంట్ అంటుకోదట. కానీ రెక్క తగిలిందా అవి భస్మం అయిపోతాయి వెంటనే అనమాట. అలాంటిది పరమేశ్వరుడి కాంతి, కొన్ని కోట్ల సూర్యుల కాంతి నేను చూడగలుగుతాడు. పాప మాట్లాడడానికి మాట రావట్లా, అది కనిపెట్టాడు స్వామివారు. పాప వీడు ఏదో చెబుదాం అనుకుంటున్నాడు, స్వామి నీ తేజస్సు చూడలేకపోతున్నానని చెబుదాం అనుకుంటున్నాడు. కానీ కర్మయోగం ఇతడు ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాడు అనుకుని, నాయన నిజాంగిరి దర్శనేనాథ దృక్సామర్థ్యం ప్రయచ్చమే, నా శక్తి నీ రూపాన్ని చూచే శక్తి, నీ అఖండ రూపాన్ని చూచే శక్తి నా కళ్ళకెమ్మని నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావు. నా కళ్ళతో నిన్ను చూడలేకపోతున్నాను కాబట్టి చూసే శక్తి ఇమ్మని నన్ను ప్రార్థిద్దాం అనుకుంటున్నావు కానీ ప్రార్థించలేకపోతున్నావు, అంతే కదా. ఇదిగో ఇప్పుడు నేను నీకు దివ్య దృష్టిస్తున్నాను, ఈ దివ్య దృష్టితో నన్ను చూడు అన్నాడు. అనగానే ఇతనికి అద్భుతమైన కళ్ళు వచ్చాయి. ఏమి కళ్ళండి అవి? కోట్ల సూర్యులు చూసినా తట్టుకునే శక్తి వచ్చింది ఆ కంటికి, దానికి దివ్య దృష్టి అని పేరు. అలా శివుడు అన్నాడో లేదో వీడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ కళ్ళు తెరవడంతో ఇతని అస్థిపంజరం కాస్త అందమైన బంగారపు రంగులోకి వచ్చేసింది, పరమసుందరాకారుడైపోయాడే. అయిపోయి ఈ విశ్రవసపుత్రుడు అద్భుత శరీరంతో దివ్యనేత్రములతో పరమాత్మను చూశాడు. చూసి చూడగానే ముందు శివుడు, శివుడి పక్కనున్న పార్వతి కనబడ్డారట. ఈ పార్వతిని చూడడంతో మళ్ళీ వీడికి ఈర్ష మొదలైంది. ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందిగా వీడికి, పాత బుద్ధి ఎక్కడికి పోతుందండి. అందుకని యజ్ఞదత్తుడు ఆయన కొడుకు, ఆ తర్వాత కళింగరాజపుత్రుడు, ఇప్పుడు 3వ జన్మ. ఇంతకీ ఈ దృష్టి ఏంటి సరి వీడికి? అహో రూపం అహో ప్రేమ సౌభాగ్యం శ్రీ రహోభృశం. ఏమి రూపం, ఏమి సౌభాగ్యం, ఏమి ఇవి శోభ, ఏం తపస్సు చేసి ఉంటుంది ఈవిడ? నా దేవుడి శరీరంలో సగభాగం లాగింది, నేనంత తపస్సు చేసి ఉండను, అందుకే నన్ను అర్ధభాగంలో పెట్టుకోలేదు. ఆవిడ చేసిన తపస్సు ఏమిటో అది తెలుసుకుంటే నేను కూడా చేసేవాడిని కదా అని ఆవిడకి ఆశనెట్టట. అమ్మవారు ఎందుకు పక్కన ఉండాలి? సగం శరీరాన్ని ఆవిడ ఆక్రమించింది, ఆ సగం శరీరంలో నేనుంటే ఎంత అదృష్టవంతుండవుతాను అని ఈర్ష్య కలిగింది ఆవిడ మీద. రామచంద్ర ఇలాంటి ఈర్ష్యలు కలుగుతాయి అంటే కలుగుతాయి. ఓసారి నారదుడే ద్వారకానగరం వెళ్ళి ఈ రుక్మిణి బదులుగా నేనే రుక్మిణి అయి పుట్టి ఆయన భార్యనైతే ఎంత బాగుండు అనుకున్నట్ట. లేదు నారదుడు, ఇలాంటి బుద్ధులు అప్పుడప్పుడు భక్తులు కలుగుతాయి, అది భక్తి ఎక్కువ అవటం వల్ల. ఆ భక్తి ఎక్కువైపోయి అలా అనుకోగానే అప్పుడేమైంది, ఈ ఎడమ కన్ను అలా పైకి కిందకే కదిలిపోయింది ఈర్ష్య వల్ల. ఈర్ష్యతో పార్వతిని చూచి ఈ పార్వతి ఆయనకి భార్య అయ్యింది నేనెందుకు అవ్వలేదు అనుకోవడంతో ఈ ఎడమ కన్ను గవ్వలాగా పైకి కిందకి కదిలి తప్పని పేలిపోయింది. దాంతో ఒంటి కన్ను వాడు అయిపోయాడు కర్మ. అప్పుడు పార్వతి పక్పకానవి, పరమేశ్వర నీ భక్తులు నీ శిష్యులు హేమాహేమీలు, ఒకడేమో నేను ఎత్తిమే చేయి పెట్టి నిన్ను చంపేస్తానంటాడు నీ దగ్గర వరం పొంది, ఒకడేమో నాకే ఎసరు పెట్టి నన్నే పక్కకి గెంటి నా స్థానం లాగుదాం అనుకుంటాడు, ఒకడు నీ బిల్డింగ్ ఎత్తుకుపోతానంటాడు, ఒకడేమో నీ మొత్తం శరీరంలో ఆభరణాలు ఇమ్మంటాడు, ఒకడేమో పచ్చిమాంసం పెడతాడు, ఒకడేమో మాసిపోయిన గుడ్లు కప్పుతాడు. ఏం భక్తులు, ఏం దైవం అంది వేళాకోళంగా. మన పిల్లవాడే కదా పార్వతి. పిల్లలు ఒక్కొక్కప్పుడు మా అమ్మకి నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు అని అమ్మ మీద అలగడం నువ్వు చూసావు కదా. పిల్లలు ఏం చేసినా తట్టుకోవాలి, మరి తప్పదు కదా, మన పిల్లలే కదా. వీడు పరమభక్తుడు, పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వీడి భక్తి, పిచ్చి భక్తి అంటారు దీన్ని. ఈ పిచ్చి భక్తికి వరాలు ఇవ్వడమే మార్గం కాబట్టి వీడికి మంచి వరాలు ఇవ్వనగానే అప్పుడు ఆయన మాట విని పార్వతీదేవి నాయన పుత్ర అంది. అప్పటికి ఈయనకి ఈర్ష కొంచెం తగ్గింది. పుత్ర అనగానే అమ్మ నన్ను క్షమించు తల్లి, ఏమిటో నా కర్మ గాలి, నీకే అసలు పెట్టాను అన్నాడు. మరేం పర్వాలేదులే, నీకు ఎడం కన్ను పోయినా కన్ను ఉండదు కానీ దృష్టి మాత్రం ఉంటుంది, ఒంటి కన్నివాడు అవుతావు. ఆ ఒంటి కన్ను కూడా ఒక రకమైన పింగళ వర్ణంలో ఉంటుంది. విశ్రవసపుత్ర, నువ్వు నన్ను ఈర్ష్యతో చూసావు గనక ఈరోజు నుంచి నీకు కుబేరుడు అంటే చెడ్డ దృష్టితో చూసినవాడు అని అర్థం. కుబేరుడు అంటే అది అర్థం. అసలు అమ్మవారిని కూడా ఈర్ష్యా దృష్టితో చూడటం వల్ల చెడ్డ దృష్టితో చూచిన వాడిని కుబేరుడు అంటారు, నీకు కుబేరుడు అని పేరు వస్తుంది. నువ్వు ఈశ్వరుడికి మిత్రుడు అవుతావు, నా అనుగ్రహం పొందుతావు, నా ఆలయంలో నీకు ఆలయం ఉంటుందండి ఆవిడ. అందుకే అన్నపూర్ణ ఆలయంలో ఉంటుంది. చూడండి ఈసారి మీరు కాశీ వెళ్ళి చూడండి, అన్నపూర్ణ ఆలయంలో అన్నపూర్ణకి ఎడం మనకి ఎడం పక్కన అన్నపూర్ణ కుడి పక్కన ఆయన ఉంటాడు. కుబేరేశ్వర యంత్రం లింగం ఉంటుంది అక్కడ, కుబేరుడు విగ్రహం కూడా ఉంటుంది. నువ్వు నా ఆలయంలో ఉందివుగాక అనగానే ఇప్పుడు శివుడు నీకు ఇంకో వరం ఇస్తున్నానరా, అమ్మవారులాగా నా పక్కన ఉండాలని కోరుకున్నావుగా, నువ్వు అమ్మవారి స్థానం కావాలని కోరుకున్నావుగా. అమ్మవారి స్థానం ఎలాగో ఇవ్వలేను కానీ నాతో మైత్రి ఇస్తాను. ఈరోజు నుంచి మిగతా వాళ్ళల్లో నువ్వు భక్తుడివి కాదు, మిత్రుడివి కూడా. తక్కిన వాళ్ళు కేవలం భక్తులు, నువ్వు నా మిత్రుడివి. నీతో షేక్ హ్యాండ్ గుచ్చుకుంటానికి మీద కరచాలనం చేస్తానన్నాడు. ఎంత యోగం పట్టిందండి వాడికి. అందుకే తక్కిన వాళ్ళందరూ వేరట, తక్కిన ఇంద్రాదులందరూ కేవలం భక్తులు, మనందరం భక్తులం, కానీ కుబేరుడు ఆయనకి మిత్రుడు. అది అది గొప్ప యోగం. పూర్వజన్మలో అపాత్రుడు, ఇప్పుడు శివుడికి మిత్రుడు. ఇలా ఏమన్నాడు ఈరోజు నుంచి, మయా సఖ్యంచతే నిత్యం వత్స్యామి చ తవాంతికే, నేను నీకు ఈరోజు నుంచి మైత్రీభావంతో దగ్గరికి తీసుకుంటున్నాను, నిన్ను నా మిత్రునిగా చేసుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నా అలకా నగరానికి రావచ్చు అనగానే అలాగే అని అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉండనండి అనగా, కాశీలో ఎక్కువసేపు ఉండకూడదు నువ్వు. భూలోకంలో లంక అని ఒకటి ఉన్నది ద్వీపం, ఆ లంకా నగరం ఒకప్పుడు రాక్షసులది. దాన్ని విష్ణుమూర్తి ధ్వంసం చేసి రాక్షసుల్ని నాశనం చేశాడు. అక్కడ నుంచి చాలామంది పారిపోయారు. అలా పారిపోగా పారిపోగా ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అక్కడికి వెళ్ళి మంచి నగర నిర్మాణం పునర్నిర్మాణం చేసుకో, అక్కడికి వెళ్ళి హాయిగా జీవించు. పార్వతిని ఈర్ష్యతో చూసిన పాపం ఒకటి ఉందిగా నీ దగ్గర, దానివల్ల నీకు ఆ లంకా నగరం ఎక్కువ కాలం దక్కదు. లంక మళ్ళీ నీ దగ్గర నుంచి ఓ కుర్ర కుంక, ఓ రాక్షస కుంక లాక్కుంటాడు. ఆ కుంక లాక్కున్నాక లంక నుంచి మళ్ళీ నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీ సంగతి నేను చూస్తానన్నట్ట అన్నట్టే ఈ కుబేరుడు వెళ్ళి భూలోకంలో అద్భుతంగా లంకా నగరాన్ని పునర్నిర్మాణం చేసి కొంతకాలం పరిపాలించాడు. మంచి స్వర్ణమయమైన లంకా నిర్మాణం చేసుకుని అద్భుతంగా పరిపాలించాడు. ఇదిగో అమ్మవారిని ఈర్ష్యతో చూశాడుగా, ఆ ఎఫెక్ట్ పడింది ఆయన మీద, ఆ ప్రభావం పడింది. కొంతకాలం పోయాక ఈ విశ్రవసుడు కైకసి అని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ రెండో భార్య. ఆవిడికి వరుసగా రావణ, కుంభకర్ణ, విభీషణాదులు, సోర్పడక పుట్టారు. రావణాసురుడు చావగొట్టి మళ్ళీ కుబేరుణ్ణి లంక లాగేసుకున్నాడు. లంక లాక్కోవడంతో వీడు మళ్ళీ ఏడుస్తూ పరుగు పరుగును వచ్చాట శివుడి దగ్గరికి. పరమేశ్వర నువ్వు చెప్పినట్టే నాకు అదే యోగమో కానీ పెర్మనెంట్ హౌస్ ఉండడం లేదు, నా రాజధాని మళ్ళీ మారిపోయింది, లంకానగరం నుంచి పరిగెత్తు కొట్టి వచ్చాను, నన్ను కాపాడు బాబో అన్నట. అప్పుడు ఆయన నవ్వి, సరే నాయన, నా అలకానగరం నీకు ఇచ్చేశాను, ఈ ఉత్తరం దిక్కునున్న అలకాపురం ఈ నగరం అంతా ఈరోజు నుంచి యక్షలోకం అయిపోతుంది, ఇప్పుడు మరి నేను ఎక్కడుండాలి అన్నాడు ఆయన. శివుడి అన్నీ కొంటి పనులే, నా అలకానగరం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు పరిపాలించుకో, మరి నేను ఎక్కడుండాలో అనగా, మా నగరంలో ఉండండి స్వామి, మీ నగరమేగా నాకు ఇచ్చారుగా, మా ఇంటి పక్కనే మీకు మంచి బిల్డింగ్ కడతాను, అందులో ఉండండి అనగా, పార్వతీదేవి అంది, ఇక నీకు ఇచ్చాక మళ్ళీ నీ దగ్గర ఉంటే నీ ఆతిథ్యం పొందినట్టు అవుతుంది, ముష్టి వేశాక ముష్టి నుంచి వెనక్కి అక్కకూడదు మళ్ళీని, అష్టైశ్వర్యాలు నీకు ఇచ్చేశాడు శివుడు కాబట్టి మేము వేరే లోకం చూసుకుంటాం, స్వామి మన కోసం కొత్త లోకం కట్టించండి అన్నది. అప్పుడు శివుడు అయితే ఇప్పుడు ఈ కొత్త లోకాన్ని నేను సృష్టి చేసుకుంటాను, దానికి ఏం పేరు పెట్టమంటావు అన్నాడా. అనగానే ఇక మీదట ఆ లోకాన్ని మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోకూడదు, ఏనాడు ఆ లోకాన్ని మన దగ్గర నుంచి లాక్కోకూడదు ఎవడు. అక్కడికి వచ్చిన వాడికి ఈ లోకం నాకు కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ఉదాహరణకి మనం లోకం కట్టుకున్నాం, ఈ లోకం నాకు కావాలి. మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఓ మంచి బిల్డింగ్కి వెళ్ళి అనుకోండి, ఆ బిల్డింగ్లో రకరకాల సౌకర్యాలు ఉన్నాయనుకోండి, బిల్డింగ్ బాగుంది, ఈ బిల్డింగ్ మనకు వస్తే బాగుండు అనిపిస్తుంది. అదే కూలిపోతున్న సత్రంలో ఉండి చావడానికి సిద్ధంగా అందులో ఉన్నటువంటి మనుషులు ఉంటే చిచ్చి మనకెందుకు ఈ బిల్డింగ్ అనిపిస్తుందో లేదా? పాడుపడిన సత్రంలో ఎవడు ఉంటాడు? కొత్త సత్రంలో ఉంటాడు. కానీ అందుకని పార్వతీదేవి చాలా తెలివితేటలతో ఏముందో తెలుసా, అద్భుతమైన సౌందర్యవంతమైన నగరము, సంపదలున్న నగరము, విలాసములున్న నగరం అయితే ఇవాళ కుబేరుడు అడిగి అలకాపురాన్ని పట్టుకుపోయినట్టుగా రేపు పొద్దునకోడు వచ్చి పట్టుకుపోతాడు. కాబట్టి మనం ఒక నగరం కట్టుకుందాం, ఆ నగరం మీకు నాకు ఏకాంత భక్తులకి తప్ప తక్కిన వాళ్ళకి శ్మశానంలా కనపడాలి, మంచు ముద్దలా కనపడాలి, ఏ ఇల్లు లేనట్టుగా కనపడాలి. అలాంటి నగరం నిర్మాణం చేయండి. అలాంటి నగరములకు సంస్కృతంలో కైలాసం అని పేరు. కైలాసం అంటే అన్నీ ఉంటాయి, అక్కడ సకల సంపదలు ఉంటాయి, అన్ని రకాల భవనాలు ఉంటాయి. కానీ తీరా మనం పెడితే అక్కడ మనకి ఏ బిల్డింగ్ కనపడదట, అప్పుడప్పుడు మంచు లేక శ్మశానాలు, బూడిదలు, పాములు, జంక చర్మాలు, పులి చర్మాలు, ఏనుగు తోళ్ళు ఇవే కనపడతాయి. భక్తులకి దాని మీద ఆకర్షణ కలగకూడదు, అది కావాలనే కోరిక కలగకూడదు. అలా కలగకుండా ఉండడానికి వైరాగ్యముతో కూడినట్లుగా ఉండేటటువంటి నగరమునకు కైలాసము. కైలాసం అంటే ఉండి కూడా లేనట్టు కనపడుట, భోగములుండి కూడా లేనట్టు కనపడుట, వైరాగ్యం కలిగించుట. ఆ లోకానికి కైలాసం అని పేరు పెట్టి అలాంటి నగరం నిర్మాణం చేయండి అంది. అప్పుడు ఈశ్వరుడు తన మహాసంకల్ప బలంతో కైలాసాన్ని సృష్టించుకున్నాడు. సృష్టించుకుని అమ్మవారితో అక్కడ మకాం పెట్టాడు. నిజానికి అక్కడ లేని సంపద అంటూ ఉండదు, అద్భుతమైన భవనాలు ఉంటాయి అక్కడ. పరమేశ్వరుడు పరమసుందరుడై కిరీటధారి అయి ఉంటాడు, కానీ చూసేవాడికి మాత్రం అది శ్మశానంలా కనపడుతుందిట. అందుకే దానికి కైలాసం అని పేరు. ఈ విధంగా ఈశ్వరుడు కుబేరుడి ధర్మమానని, రావణాసురుడి ధర్మమానని అలకాపురం విడిచిపెట్టి కైలాస నిర్మాణం చేశాడు. అప్పటిదాకా నిజానికి చాలామంది తెలియదు కానీ కైలాసం అనే నగరం లేదు అంతపురం. ఇదంతా మేఘవాహన కల్పంలో జరిగిందనమాట. అంటే ఈ రావణుడు కాదు, ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్న రావణుడు కాకుండా మేఘవాహన కల్పంలో ఉన్న రావణుడి వల్ల ఆ కుబేరుడికి అలకాపురం ఇవ్వడం వల్ల కైలాస నగర నిర్మాణం చేసుకున్నాడు. ఇంత కథ ఎవరు చెప్పారు? బ్రహ్మ చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నారదునికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అసలు శివుడికి కాశీ ఇష్టం అంటావు నువ్వే, కాశీ విడిచిపెట్టి అలకాపురం అంటావు ఓసారి, ఇప్పుడు కైలాసం అంటావు, ఈ మూడు ఎలా వచ్చాయి అని అడిగాడు కదా ప్రారంభంలో. అందుకని మొట్టమొదట కాశీయే సృష్టి ఆరంభకాలంలో శివుడు నిర్మించుకున్నాడు. కొంతకాలం పోయాక దివోదాసు ధర్మాన్ని కాశీ విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కాశీకి వచ్చిన పోన్లే ఎల్లప్పుడూ కాశీలో ఉండడం ఏమిటని అలకాపురం నిర్మాణం చేసుకున్నాడు. అలకాపురంలో కొంతకాలం ఉన్నాక కుబేరుడు వచ్చి కాళ్ళ మీద పడితే కుబేరుడి కోసం అలక ఇచ్చి అలకకి ఎదురుగుండా ఉత్తరం వైపు అలక ఉంటుంది కదా, అందుకని ఈయనేమో ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చేటట్టుగా వీలుగా ఏర్పాటు చేసుకుని కైలాసం అనే ఒక మహాలోక నిర్మాణం చేసుకుని సకల భోగాలు ఉండి కూడా లేనివాడయ్యినట్టుగా కనపడుతూ అష్టైశ్వర్యాలు ఉండి కూడా ముష్టెత్తుతున్నట్టుగా నటిస్తూ కొత్త లోకంలో ఉండడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కైలాసం అనే ఒక మహాలోకం సమస్త ప్రాణుల కోసం పుట్టుకొచ్చింది. అది శివరాత్రి పర్వదినన్నాడు ఈశ్వరుడు అందులో గృహప్రవేశం చేశాడ. అందుకే శివరాత్రి నాడు కైలాసానికి అర్ధరాత్రి వెళ్ళాడు కాబట్టి కూడా శివుణ్ణి అర్ధరాత్రి పూజిస్తారు. ఇంకా ఆ కైలాసయాత్ర ఎలా ఉంది అంటే 9 కోట్ల గణములతో కాకపోదుడు, మధుపెంగుడు మధుపెంగలుడనేవాడు 9 కోట్ల గణాలతో, నీలుడనేవాడు 90 కోట్ల గణాలతో, నందికేశుడు 100 కోట్ల గణములతో, ఇంకా రకరకాల గణములతో ఈ ప్రమద గణాలు, నందికేశ్వర గణాలు, కంకుభట్ట గణాలు, పిశాచ గణాలు, విష్టంభ గణాలు, చంద్రగణాలు, కాకపాద గణాలు, ఇలాంటి గణములందరితోటి కలిసి ఈశ్వరుడు కైలాసంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన పరమ పవిత్ర దినం కూడా మహాశివరాత్రి పర్వదినం, అది కూడా అర్ధరాత్రి కాలము. ఇది శివుడి యొక్క కైలాసయాత్ర విశేషము. పరమ పవిత్రమైనటువంటి ఈ గాథంతా శివపురాణంలో 2వది అయిన రుద్ర సంహితలో మొదటి ఖండమైన సృష్టి ఖండంలో ఉంటుంది. 20 అధ్యాయములతో కూడినది ఇది. ఇది చాలా గొప్ప ఘట్టం. ఈ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాడికి స్వగృహప్రాప్తి కలుగుతుందట. శివుడు కైలాసంలోకి వెళ్ళిన ఈ ఘట్టం అయిన వాడికి స్వగృహప్రాప్తి కలుగుతుందని, దాంపత్య జీవితం బాగుంటుందని, ఈర్ష్య అసూయాది ద్వేషములు మనస్సు నుంచి తొలగుతాయని, వ్యక్తి అంత్యకాలంలో ఈ ఘట్టాన్ని తలుచుకుంటే, వార్ధక్యంలో ఉన్నప్పుడు, ముసలితనంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఘట్టాన్ని తలుచుకుంటే వాడు కైలాసానికి వెడతాడని చెప్పాడు. ఈ విధంగా నారదునికి బ్రహ్మ చెప్పాడు, వ్యాసుడు దీన్ని గ్రంథస్థం చేశాడు, సౌనకాదులకు సూత మహర్షి చెప్పాడు, నేను మీకు కూడా 12 రోజుల కాలంలో ఈ ఘట్టం అంతా చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాహ గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.